शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। त्वया प्रयत्नेन पुराहि दत्तं यदस्य पञ्चाननमीश चिह्नं तस्मात् क्षमस्वाद्यमनुग्रहार्हं कुरु प्रसादं व्यधयेह्यमुष्मै। మహానుభవ పరమేశ్వర, నువ్వు పూర్వం ఈ బ్రహ్మకి ఐదు తలనిచ్చావు. ఎందుకు ఇచ్చావు? బ్రహ్మని మెచ్చుకుని నా అంతటి వాడివి నువ్వు సువా అని చెప్పడానికి ఇచ్చాట. అసలు కారణం అది. బ్రహ్మగారు ఒకప్పుడు శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకుని నువ్వు సృష్టికర్త అవుతావు అని బ్రహ్మగారికి రుద్రుడు వరం ఇచ్చాడు. వరమిచ్చి నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తున్నాను, నా కోసం తపస్సు చేసిన వాడు నా అంతవాడు అవుతాడు, అందుకే నీకు వరమిస్తున్నానని అచ్చం ఈ శివుడికి ఎలా ఐదు తలలు ఉంటాయో ఐదు తలలు ఇచ్చాట. శివుడికి కూడా చుట్టూత నాలుగు తలలు, పైకో తల ఉంటుంది చూడండి. అందుకే మహన్యాసంలో ఖం వ్యాప్తి తేజోమయం, ఖం అంటే ఆకాశం, ఆకాశమంతా వ్యాపించి ఉండే తేజోమయమైన శిరస్సు అని పొగుడుతున్నాం. అందులో శాంతం పంచమీశ్వరస్య వదనం కంవ్యాప్తి తేజోమయం. అప్పుడప్పుడు మహన్యాసం వింటూ ఉంటారుగా మీరు. అందులో శ్లోకం, ధ్యాన శ్లోకం ఇది. శాంతం అంటే శాంతస్వరూపము. శివుడికున్న ఐదు తలలలో పైకో తల ఉన్నది. ఆ తల ఎటువంటిది అంటే శాంతస్వరూపం, దానికి కోపం ఉండదు. పంచమం అది ఐదవ. ఈశ్వరస్య వదనం శివుడి యొక్క తల, కం వ్యాప్తి ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది, తేజోమయం కాంతి స్వరూపం అది. ఈ ట్యూబ్లైట్ కాంతి కాస్తే కానీ ఆకాశం అంతా వ్యాపించి ఉండే అద్భుతమైన స్వరూపం ఆ శివుడి యొక్క ఐదవ తల. అటువంటి దివ్యమైన ఆ శిరస్సు శివుడి దగ్గర మాత్రమే ఉండేది. అలాగే బ్రహ్మకొడైన ఐదవ తలకై పైకి చుట్టూత నాలుగు తలలు ఇచ్చాట. ఐదు తలలు ఉండడం వల్ల నేనే శివుడు అంత గొప్ప అని అనుకోవడం మొదలెట్టాడు ఇతడు. అదే అహంకారంతో పొరపాటు చేశాడు, మోసం చేసి జయం పొందాలనుకున్నాడు. ఐదో తలకే నరికేశావు, ఇప్పుడు నీ అంతటి వాడు గాడు, ఇక నాలుగు తలలే మిగిలాయి. ఆ నాలుగు తలలు మాత్రం ఉంచి వాడిని అనుగ్రహించు, ఈ బ్రహ్మ మీద ప్రసన్నత్వం చూపించు అనగానే బ్రహ్మకేశ తిరిగి, శివుడు చూశావా ఈ విష్ణు ఎంత గొప్పవాడో, సత్యం మీద నిలబడ్డాడు, పాతాళానికి వెళ్ళొచ్చి చూడలేదు మొదలన్నాడు తప్ప చూశాను అనలేదు, ఆయన మహాత్ముడు. ఇప్పుడు నీ తలలు నరకబోతున్న కాలభైరవుణ్ణి ఆపి నిన్ను రక్షించమని నన్ను ప్రార్థించాడు ఇతడు మహాత్ముడు. ఇదిగో ఈ రోజు నుంచి ఇతనికి నేను వరం ఇస్తున్నాను. వత్స ప్రసన్నోస్మి హరేయతస్త్వం. ఓ విష్ణుమూర్తి పుత్ర, నీ పవిత్రత్వాన్ని మెచ్చాను. నువ్వు సత్యవాక్య పరిపాలనా ధురంధరుడివి, మోసంతో విజయం పొందాలని ఏనాడూ కోరుకోవు. అందువల్లే ఇక మీదటి నుంచి నువ్వు నాతో సమానుడివి. నీకు నాకు అభేదతత్వం. శివుణ్ణి పూజించే వాళ్ళు విష్ణువుని పూజించిన ఫలితం, విష్ణువుని పూజించిన వాళ్ళు శివుణ్ణి పూజించే ఫలితం పొందుదురుగాక. శివకేశవులకి అభేదతత్వం ఈ రోజు నుంచి ఇస్తున్నాను. నాతో సమానంగా నీకు కూడా క్షేత్రములు, ప్రతిష్ట, ఉత్సవాలు ఇవన్నీ దొరుకుతాయి. అనేక ప్రదేశాలలో నీకు కూడా గుళ్ళు గోపురాలు ఉంటాయి. ఇక మీదట నీవు నేను సమానం అన్నా. అందుకే విష్ణువు కూడా శివుడితో సమానంగా ఎన్నో ఆలయాలు పొందగలిగాడు. ఆ ఇద్దరికి భేదం పాటించకూడదు. ఎవడైనా అజ్ఞానంతో అలా భేదం పాటిస్తే వాడికి పోయే కాలం వస్తుంది. ఇది ఇప్పుడు ఏం చేశాడు బ్రహ్మకేశ తిరిగి, నువ్వు మోసానికి తలపడ్డావు. మోసంతో సంపాదించిన కీర్తి కూడా కీర్తి, నా కీర్తి ఎప్పుడు కూడా స్వశక్తితో సంపాదించాలి. ఎందుకు ఇతరుల దగ్గరికి వెళ్ళి మోసం చేసి సంపాదించే సంపాదన సంపాదన ఎలా అవుతుంది? ఈ లోకంలో నీకు స్థానం లేకుండా పోగాక, అంటే నీకు ఎక్కడ గుళ్ళు గోపురాలు ఉండవు, విగ్రహ ప్రతిష్ఠ ఉండదు, పూజ లేకుండా పోతుంది హో అన్నాడు. అందుకే బ్రహ్మగారికి ఎక్కడన్నా ఉన్నాయా గుళ్ళు? లేవు. ఇంకెక్కడ గుడి లేదు, పాపం బడి లేదు ఆయనకి. ఎవరన్నా ఎప్పుడన్నా కడితే కట్టాలి, మీలో అంటే వాళ్ళు ఎవరన్నా మంచివాళ్ళు పాపం. అంతేగాని ఆయనకి ప్రస్తుతానికి మాత్రం గుడి లేదు. అప్పుడు ఆయన మళ్ళీ ఏడ్చాడు, స్వామి క్షమించు. స్వామి ప్రసీదాద్య మహావిభూతే మన్యే వరం వరదమే శిరస ప్రమోక్షం నమస్తుభ్యం భగవతే బంధవే విశ్వయోనయే. సహిష్ణవే సర్వదోషాణాం శంభవే శైలధల్వనే. స్వామి, మహామహిమ కలిగిన పరమేశ్వరుడు నువ్వు, కరుణాస్వరూపుడివి, వెంటనే నన్ను కరుణించు. వరాలిచ్చేవాడివి నువ్వు, నాకు వరం ఇయ్యి. ఇవాళ నా 5వ తలకై తెగడం నాకు వరమని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తలకాయ 5వ తలకై ఉన్నంతకాలం నేను మహాహంకారంతో పిచ్చపనులు చేశాను. నేనే గొప్పవాణ్ణి అనుకున్నాను, సృష్టికర్తను అనుకున్నాను, విర్రవీయాను, ఏదో రకంగా విజయం పొందాలనుకున్నాను. విజయం పొందడానికి పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎంత కుట్రలు చేశారో అన్ని కుట్రలు చేశాను నేను కూడా కాలప్రభావం వల్ల. కానీ నువ్వు మహాత్ముడివి, జగద్బంధువువి, కరుణాస్వరూపుడివి, మేరుపర్వతం ధనుస్సుగా పెట్టుకున్నవాడివి, మంగళస్వరూపుడివి. ప్రసన్నుడవై నన్ను అనుగ్రహించు. గుళ్ళు గోపురాలు లేక ప్రజలలో పూజార్హత లేక సృష్టికర్త దిక్కుమాలిన బతుకు బతకవలసిందేనా? నాకు మరేదైనా వరం ఇమ్మన్నాడు, నీకు నమస్కారం అన్నాడు. నువ్వు సహిష్ణువి, సహనగుణం కలిగిన వాడివి అనగానే శివుడు అంటేనే జాలిపడిపోయాడు. అయ్యయ్యో, నువ్వు 5వ తలకైతే అబద్ధం ఆడడం వల్ల 5వ తలకై నరికేశాను, కానీ మిగతా తలలతో ఇక మీదట మళ్ళీ నీకు గౌరవం వస్తుంది. గుడులు గోపురములు నీకు ఉండవు, పూజలుండవని నిన్ను శపించాను, కానీ అరుదుగా 1-2 గుళ్ళు మాత్రం భూమి మీద ఉండేటట్టు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అదిగే ఇప్పుడు గుంటూరు దగ్గర చేపురోలను ఉంది, అక్కడ మాత్రం బ్రహ్మగారికి గుడి ఉంటుంది. మీకు ఆశ్చర్యం చెప్పమంటారా? ఆ గుళ్ళు అర్చకత్వానికి వెళ్ళిన వాడికి ఒక్కరోజు ఉపం చేసినా చాలు, 1 లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఆ ఏడాదిలో ఆదాయం వచ్చేస్తుంది ఏమిటో. కానీ అక్కడ అర్చకత్వం అంత తేలిక కూడా కాదు. అసలు మీకు తెలియదు ఎప్పుకోవడమే ఉందిలేండి, తెలిసేలా చెప్పట్లేదు. కానీ నమ్మి భక్తితో అక్కడున్నది విగ్రహం కాదు, నిజంగా దేవత అని ఒక్క పుష్పం పెట్టండి, మీకు ఐశ్వర్యం రాకపోతే అడగండి. కాస్త శుభ్రతతో పవిత్రతతో చేయాలి, కాకపోతే అంటే అదే పెంట గుట్టలు వేసుకుని పెంట వేషాలు వేసి పట్టించుకోకుండా ఉంటే మనకు లాభం లేదు తప్ప. నేనెప్పుడు పరమేశ్వరుణ్ణి, అది పరమేశ్వరుడు రాయి అనుకోను. ఒక విగ్రహం చూస్తే విగ్రహం అనిపించదు, అమ్మ ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతుంది అనిపిస్తుంది. సరస్వతిని చూస్తే ఆ సరస్వతీదేవి ముఖాముఖి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అలా మాట్లాడినట్టు అనిపిస్తోంది కాబట్టి శరీరం పులకిస్తోంది, పాండిత్యం నిలబడుతోంది. లేకపోతే ఏం నిలబడుతుంది? ఇవన్నీ వాటిని అనుభవించాలి, ఆనందం పొందాలి మనం. రామకృష్ణ పరమహంస ఒక్క రూపాయి సంపాదన ఆశించాల, కానీ దక్షిణేశ్వరంలో ఆ అమ్మవారిని చూసి అమ్మా అమ్మా అంటూ ఉంటే ఆవిడ పాలిచ్చింది టావిడ్. ఆయన 2 రోజులు అన్నం తినలా. అన్నం తినకపోతే మనం పిచ్చాళ్ళం కానీ అన్నం తినలేదు, కంప్యూటర్కి వెళ్ళలేదు అనుకుంటాం. వాడికి ఎవడు పెట్టాలో వాడు పెడతాడు పరమేశ్వరుడు. పిచ్చాళ్లలో ఎక్కువ శక్తి ఉంటుంది. అమాయక భక్తి ఉంటే అమ్మ అనుగ్రహిస్తుంది. 3 రోజులు అన్నం తినలేదట ఒక రోజున రామకృష్ణ పరమహంస, అమ్మవారు వచ్చి పాలిచ్చిందిట చంటి పిల్లాడికి లాలిచ్చినట్టుగా. 3వ నెల 4వ నెల పిల్లాడికి చంటి పిల్లాడికి బాల్యంతరాలు పాలిచ్చినట్టుగా తాను పాలిచ్చి కాపాడింది. ఇంకేమిటా అంతకంటే కావలసింది? ఈ లౌకికమైన డబ్బా, ఈ కీర్తి ఆయనకు కావలసింది. అశాశ్వతమైన స్థానం కాదు, శాశ్వతమైన కైవల్యం పొందాడు. మనం వెర్రి సలహాలు మనం ఇస్తాం. నేను నమ్ముతున్నాను, నేను నిజంగా అలా చూశాను. అందుకని చెబుతున్నారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు చూశాను. అనుభూతి అయితే ఎల్లవేళలా అనుభూతి ఉంటుందంటే ఉండదు. అన్ని వేళలా ఉంటే అప్పుడు ఇక్కడ మీ ఎదురుగుండా కూర్చున్న పురాణం ఎందుకు చెబుతాం? అలౌకిక స్థితికి వెళ్ళిపోతాం. ఆ భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఒక్కొక్కప్పుడు తాదాత్మ్యం చెందుతుంది మనస్సు అన్నమాట. ఈ లోపల ఇక్కడ కూర్చుని ఉన్నాడు ఈ అబ్బాయి, వీళ్ళ అక్క అనుకుంటున్నాను నేను. ఆ శోభ అవునా బాబు? శోభ నీకేమవుతుంది? అక్కేనా? ఒక్క సెకండ్ కట్టి. భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, విగ్రహం కాదు. ఆ విగ్రహం మనకు ఒక నిగ్రహం. ఆ విగ్రహంలో ఉన్న స్వామిని మనం నమ్మి పూజిస్తే ఎదురుగుండా కూర్చుంటే మనల్ని కాపాడతాడు. పిచ్చాళ్లల్లా ఉండేవాళ్ళు ఆ విగ్రహానికి ఎదురుగుండా కూర్చుంటే కొద్ది రోజులకి వాళ్లే జగద్గురువులు అయిపోతారు. ఈయన వాక్యం సత్యం. ఏనాటికైనా ఏలూరు నుంచి నేను మహామహిమలు సృష్టించగలనని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మీలాంటి భక్తులు క్రమక్రమంగా పెరుగుతారు. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను, ఫోన్లు చేస్తే మాట్లాడను. మీరు అహంకారం అనుకోండి, ఇంకోటి అనుకోండి, నేను కూడా పిచ్చి అవధూతనే. నాకేం పలుకుబడి అక్కర్లా, నాకేం డబ్బు సంపాదన అక్కర్లా. వచ్చారా మీరు సుఖంగా ఆనందంగా ఉంటారు, చూస్తారా చూస్తారు. నేను మాత్రం అమ్మ దగ్గర కూర్చుంటాను. ఎప్పుడో ఒకప్పుడు అమ్మలో మీ ఎదురుగుండానే లీనమైపోతాను. ఇది సత్యం చెబుతున్నమాట. అది అమ్మ, అది విగ్రహం కాదు అని చెబుతున్నా. ఆ మహామహిమను అనుభవిస్తున్న భక్తులు చాలా మంది చెబుతున్నారు. అనుభవించాలంటే వాళ్ళు ఏకాంత భక్తులు అయి ఉండాలి. అంటే వాళ్ళకు కూడా అంత భక్తి ఉండాలి అని చెబుతున్నది అనమాట. అలా చేసుకుంటే ఉంటుంది తప్ప ఏమీ లేకుండా అక్కడ కూర్చుని ఆ అమ్మవారికి ఇంత ఆ నైవేద్యం కూడా పెట్టకుండా ఉత్తి డబ్బుల కోసం వస్తే ఉపయోగం లేదు. కేవలం డబ్బు కోసం ఆశించేవాడికి ఎప్పుడు డబ్బు రాదు. నమ్మకంతో ఉంటేనే, నాలో శక్తి లేదు ఇంకోట్లో లేదు, కానీ ఆ పరమేశ్వరులు ఉంది శక్తి. మీకు ఇప్పుడు ఇంకో రహస్యం చెబుతున్నా. ఇవాళ ఎందుకని అంబికా కృష్ణ గారిని నేను మనస్సులో పెట్టుకుని ఇంత ప్రేమగా అభిమానంగా రోజు 100 సార్లు చెబుతున్నాను అంటే, మీ అందరికీ ఆయన ఎదురుగుండా ఉన్న రూపమే కనపడుతోంది. ఆయనలో పండిన ఒక తపస్శాలి, ఒక కారణ జన్ముడు అంటే మీలాంటి సాధకులకి తెలుస్తారు, అందరికీ తెలియదు. ఆయన ఏ గోలోకం నుంచో భూలోకానికి దిగి వచ్చిన ఒకనొక కారణ జన్ముడు. ఏ రాధాదేవో పంపించింది ఆయన, సందేహం లేకుండా. ఇవాళ కూడా పొద్దుట కలిస్తే వెంటనే లింగపురాణంలో ఉన్న కథ గురించి అడిగారు. ధర్మ సందేహాల్లో ఎవరో గుంజీళ్ల కథ గురించి చెప్పేట, ఆ కథ గురించి అడిగాడు ఆయన. ఇంకోటి అడగట్లేదు ఆయన నన్ను ఎప్పుడు. ఆ సాధన, ఆ ముఖంలో తేజస్సు పండుతోంది. మీకు ఎప్పుడే తెలుస్తుంది ఈ గురువు ఆ శిష్యుడు కలిసి చేసే అమోఘమైన లీలలు. ఆ రోజున మీరు అరెరే ఇటువంటి మహానుభావులు ఎదురుకుండా ఉన్నామా అనుకుంటారు. అంతటి మహాసాధకుడని నా మనస్సు చెబుతోంది కాబట్టి నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. లేకపోతే నేను 1 కోటి రూపాయలు ఇచ్చిన మిమ్మల్ని స్తోత్రం చేయను. ఆయన పరమ సాధకుడు, సాధకుడు, సాధకుడు అని మళ్ళీ చెబుతున్నాను నొక్కి. ఆయన గొప్ప శక్తి పొంది ఇంకా ఏదో చేయబోతున్నాడు భవిష్యత్తులో. అంచేతమ్మ అటువంటి వాళ్ళకి మరొక్కసారి చేయంకోరు, ఇంకోసారి చప్పట్లు కొట్టచ్చు, మీరేం పర్వాలి. సరే, ఇప్పుడు శివుడు ఏమన్నాడు, నాయన నువ్వు తెలుసో తెలియకో విజయం పొందడానికి ఒక అసత్యం ఆడావు, ఇప్పుడేమో నీకు పూజార్హత లేకుండా చెప్పించాను, కానీ ఇప్పుడు నీకోసం 2 గుళ్ళు వచ్చుగాక. అందులో కాశ్మీర్లో ఒక బ్రహ్మాలయం ఉంది, గుంటూరు దగ్గర చేబ్రోలు మండలంలో ఒక ఆలయం ఉంది, ఇక్కడ నీకు ఇలా 1, 2, 3 మొత్తం మీద ఆలయాలు ఉంటాయి, ఇంకెక్కడా గుళ్ళు ఉండవు. తర్వాత రెండవది, నీకు గుడులు గోపురములుండవు కానీ నీ నామం అందరి నోట్లోనూ నిత్యం ఉచ్చరింపబడే వరం నీకు ఇస్తున్నాను. ఎవరైనా అనుక్షణం బ్రహ్మ బ్రహ్మ అనుకోకపోతే కుదరదు వాడికి. ఆనందం వచ్చింది, బ్రహ్మానందం అంటారు, శివానందం విష్ణానందం అంటారు. ఎవడికైనా తిక్కొచ్చింది, ఏంట్రా ఈ బ్రహ్మకోపం అంటాడు. ఆఖరికి చెవుడు వచ్చింది, బ్రహ్మ చెవుడు అంటారు. బ్రహ్మాండంగా ఉంది పదార్థం అంటాడు. రుచిగా ఉందనుకోండి, ఏ బూరిలో గారిలో ఆ చేపట్లే వాళ్ళు మనవాడు మళ్ళీ పులిహార పెడతాడు. నాకు నిన్న పులిహార మర్చిపోయావయ్యా కవర్లోను. పులిహార బ్రహ్మాండంగా ఉంటుంది, మన ప్రసాదం మన శ్రీనివాస పట్టుకొచ్చింది అంటే బ్రహ్మాండంగా ఉందండి పులిహార అంటున్నాడు. అన్నారా లేదా మీరు? నేను విన్నాను నిన్న. బ్రహ్మాండంగా ఉందన్నారు కదా, శివాండంగా, పిండాండంగా, విష్ణుండంగా అలా అంటే పులిహార కూడా బ్రహ్మాండంగానే ఉంది. పురాణం బాగుంది, అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉందని అంటారు. ఇలా అనుక్షణం బ్రహ్మస్మరణమే చేస్తారు. నీ నామం అందరి నోట్లోనూ నానుగాక, అందరూ నీ నామాన్ని ఉచ్చరింతురుగాక. అందువల్ల చివరికి నీకు గుళ్ళు లేకపోయినా అందరి నోట్లో ఉంటావు. బ్రహ్మానందం, బ్రహ్మాండం, బ్రహ్మ చెవుడు, బ్రహ్మశాస్త్రం. చివరికి పద్మాకర్ గారు కూడా బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు అంటారు, కానీ శివశ్రీ అంటున్నారు అనలేదు. చూడండి, అక్కడ కూడా రేపు పొద్దున ఎప్పుడైనా సరే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి చేత పురాణం అని అక్కడ లింగ పురాణం. సహస్రావధానంలో సహస్ర వధాని అని కొట్టారు కర్మయోగం కాకపోతే, ఆ సహస్ర దీర్ఘం లేదు, కానీ బ్రహ్మశ్రీ మాత్రం జాగ్రత్తగానే పెట్టారు. ఆఖరికి ఆడపండితులు కూడా బ్రహ్మశ్రీ అని అంటున్నారు, కానీ వాణిశ్రీ అంటే బ్రహ్మగారి భార్య కదా అని. వాణిశ్రీ వేణి గారు అంటున్నారా అలా? నువ్వు లేకపోతే యజ్ఞం ఉండదు, అందుకనే నీకు ఇంకో వరం ఇస్తున్నాను. యజ్ఞం చేసే చోట పురోహితుణ్ణి కూడా బ్రహ్మగారని అంటారు. చూడండి ఇదో వరం, ఇది ఎంత బాగుంది ఇది. నిజంగానే మీరు చూడండి, పెళ్లి చేయించేవండి బ్రహ్మగారు అంటారు, బ్రహ్మగారు వచ్చారా అని. ఇక అపర కర్మలు చేయించేవండి అపర బ్రహ్మని అంటారు తప్ప, మొత్తం మీద అక్కడ కూడా నీ పేరే, ఎక్కడ చూసినా నీ పేరుండుగాక. అబ్బ భలే ఉందండి ఈ మాట. కాసేపు ఆ దిక్కుమాల గొడవ బానివ్వండి. సీజన్లో మధ్య మధ్యలో ఒక్కో రోజు ఇలా వాయిద్యాలు మన ఏడిపిస్తున్నాయి, సరే మనం ఏం చేయలేం. కానీ మొత్తం మీద బ్రహ్మగారికి చివరికి నిష్ఫలస్త్వద్రుతే యజ్ఞ సాంగస్య సహదక్షిణ, నీవు లేకపోతే యజ్ఞం వ్యర్థమవుతుంది, కాబట్టి అగ్రపూజ బ్రహ్మదే. ఇక్కడ యజ్ఞంలో పాల్గొన్న ఋత్విక్కులంతా బ్రహ్మలుగా పిలువబడతారు, అర్చకులు బ్రహ్మగా పిలువబడతారు, అందరూ బ్రహ్మలుగా పిలువబడతారు. ఆ రకంగా నీ పేరు శాశ్వతం అయిపోతుంది అని. ఇప్పుడు ఈ మొగలి పువ్వు కేసి తిరిగి ఓ సింహగలి నువ్వెంత తప్పుడు పని చేశావే, రే రే కేతక దుష్టస్త్వం శఠదూరమితో వ్రజ మమాపి ప్రేమతే పుష్పే మా భూత్ పూజాస్యతపరం ఇత్యుక్తే తత్ర దేవేన కేతకం దేవజాతయక. ఓసి దొంగ పువ్వ, మొగలి పువ్వ, బ్రహ్మగారు ఏదో అసత్యం ఆడమన్నాడు అనుకో, నువ్వు మాత్రం అసత్యం ఆడాలా? నా తలమేంచి కిందకి దిగుతున్నప్పుడు అసత్యం ఆడాలని నీకు ఎలా అనిపించింది? ఇక మీదట నాకు 21 పూజలు దొరుకుతాయి. ఏకవింశతి పత్ర పూజ అని 21 ఆకులతో పూజ చేస్తారు. ఆ పత్రి పూజలో కేతకి పుష్పం, కేతకి రేకు లేకుండా పోగాక. మొగలి రేకు పువ్వు అదే, అందువల్ల మొగలి ఇక నువ్వు నాకు పత్రి పూజకి దూరం అయిపో పో. ఎవడైనా శివ పూజలో మొగలి వాడాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. మొగలి పువ్వు ఇక శివ పూజకి పనికిరాదని చెప్పించేశాడు. పాపం కేతకి ఏడ్చింది. బ్రహ్మగారు ఏదో మొహమాట పెట్టాడు, ఆయన అంటే కాదని ఎలా అంటానండి, అందుకని ఏదో అసత్యం ఆడాను అనుకోండి, ఇప్పుడు మీరు నీ పూజకి పనికిరావని నన్ను చెప్పించేస్తే నేనేమైపోతాను, నా బతుక అన్యాయం అయిపోతుంది అని కాళ్ళ మీద పడి, నమస్తే నాథమే జన్మ నిష్ఫలం భవదాజ్ఞయా సఫలం క్రియతాం తాత క్షమ్యతాం మమ కిల్బిషం జ్ఞానాజ్ఞాన కృతం పాపం నాశయత్యేవ తే స్మృతి తాదృశే త్వయి దృష్టే మే మిథ్యా దోషకుతో భవేత్. స్వామి నీకు నమస్కారం, నువ్వు నన్ను శపిస్తే నా జన్మ వ్యర్థమైపోతుంది, శివుడి పూజకు పనికిరాని మొగలి దరిద్రపు పువ్వురా అని నాకేసి ఎవరు కన్నెత్తి చూడరు, ఇక నేను ఎవరి పూజకి పనికిరాను. రోడ్డు మీద పడి అందరూ బాజాలు వాయించినట్టుగా కర్ర పెట్టి నా పొదలు కొట్టేస్తారు. తండ్రి స్వామి జగన్నాథ సర్వ లోకేశ్వర మహేశ్వర, నా తప్పుని క్షమించు, నా జన్మని సఫలం చెయ్యి. తెలుసో తెలియకో తప్పు చేశాం, అయినా తప్పు చేస్తే తప్పుకి ఎప్పుడో ఒక రకమైన ప్రాయశ్చిత్తం నువ్వే విధించు, నువ్వే నన్ను బాగు చెయ్యి. శివుణ్ణి చూసినా, విష్ణువుని చూచినా, తన సొంత గురువుని చూచినా ఏ పాపమైనా పోతుందిట. సాధారణంగా చంటి పిల్లల్ని చంపిన శిశుహత్యా పాపం స్త్రీలకు అంత తేలిగ్గా పోదే, శిశుహత్యా పాపం కూడా ముగ్గురు దర్శనం వల్ల తొలగుతుంది. గురు, హరి, హర. గురు దర్శనం వల్ల, హరి దర్శనం వల్ల, హర దర్శనం వల్ల శిశుహత్యా దోషం కూడా పోతుందంటారు. అటువంటిది జగద్గురువువైన హరుడివి, శివుడివి, నువ్వు ఎదురుగుండా ఉన్నావు, నీ దర్శనంతో నా పాపం పోయింది కాబట్టి నన్ను క్షమించండి. ఆవిడ చాలా తెలివిగా, జ్ఞానాజ్ఞానకృతం పాపం నాశయత్యేవతే స్మృతి, నిన్ను చూడడం వల్ల తెలుసో తెలియకో చేసిన పాపాలు పోతాయట, ఇప్పుడు ఎదురుగుండా నువ్వు ఉన్నావు, నిన్ను చూశాక నా పాపం పోకపోతే ఇక రేపటి నుంచి లోకంలో ఆ శివదర్శనం చేసిన పాపాలు పోవచ్చు అంటారంత. నీ ఇష్టం అంది, మంచి తెలివిగా యుక్తియుక్తంగా వెలిగింది, టెక్నిక్ చేసింది, నిజమే అది. శివదర్శనం చేశాక ఏ పాపాలైనా పోవాలి, ఈ అసత్య దోషం పోకుండా ఉంటుందా అనగానే శివుడు నవ్వి, కేతకమా, యుక్తియుక్తంగా నీవు పలికిన పలుకులు నాకు నచ్చాయి, నువ్వు అన్నది నిజమే, కానీ శాపమిచ్చాక ఇప్పుడు నిన్ను నేను నెత్తిమీద పెట్టుకుంటే నా శాపానికి విలువ ఉండదు, కాబట్టి ఇక మీదట నీకు ఇచ్చిన శాపంలో మార్పు చేస్తున్నాను. ఏమిటి, నువ్వు నా నెత్తిమీద ఉండడానికి పనికిరావు, గాని నా భక్తులు నిన్ను నెత్తిమీద పెట్టుకుంటారు, తద్వారా నాకంటే నా భక్తులు గొప్పవాడు నాకు ఆయన చెప్పాడు. శివుడి భక్తులు గనక తమ చెవిలో కానీ తల మీద కానీ కేతకిని పెట్టుకుని శివుణ్ణి పూజిస్తే శివ పూజ మామూలు దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఆ రకంగా శివభక్తులు నెత్తి మీద ఉండి నువ్వు గౌరవమే పొందుతావు, ఎందుకంటే నాకంటే నా భక్తులు గొప్పవాడు. పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్వీఘనం మగు పృథ్వీఘనమ్మే పృథ్వీకన్నను పృథ్వీని దాల్చిన సహస్రభణియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు శివుని కన్న శివభక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమ దేవ. ఇది బసవేశ్వరుడు రాసిన బసవేశ్వర పురాణ పదం. ఎంత గొప్ప పదం అంటే ఇది, ఈ సముద్రం చాలా గొప్పది, విశాలంగా ఉంది. మూడొంతులు ఉంటే సముద్రం, ఒక్క వంతే భూమి ఉన్నది, మూడు వంతుల సముద్రం చాలా గొప్పది. కానీ సముద్రం కంటే మూడొంతులున్న నీటిలో ఒక్క వంతున్నప్పటికీ మనలాంటి ప్రాణులకు నివాస స్థానమై మనల్ని పోషిస్తోంది భూమి. భూమి లేకపోతే ఇళ్ళు లేవు, భూమి లేకపోతే భోజనం లేదు, భూమి లేకపోతే ఏమీ లేదు, అసలు ఈ సృష్టి లేదు, ఈ పురాణాలు లేవు, వినడాలు ఉండవు, గుళ్ళు లేవు, గోపురాలు లేవు, సాధనలు లేవు. కాబట్టి భూమి సముద్రం కంటే గొప్పది, సముద్రం కంటే భూమి గొప్పది. కానీ ఈ భూమి కంటే, ఈ భూమిని సముద్రంలో మునిగిపోకుండా మోస్తున్న ఆదిశేషుడు గొప్పవాడు. సహస్రపణియగు శేషుడు ఘనమగు, ఆయనే లేకపోతే ఈ భూమి లేదు గనక. భూమి ఉండాలంటే శేషుడు ఉండాలి. శేషుడు 1000 పడగల మీద మోస్తున్నాడు గనక. ఆఖరికి శివుడు ఏమంటున్నాడు ఇప్పుడు మళ్ళీ, సముద్రం కంటే భూమి గొప్ప, భూమి కంటే భూమిని మోసే శేషుడు గొప్ప, శేషుడి కంటే ఎవరు గొప్ప, శేషుడు కూడా గొప్పవాడు కదట. ఈ శేషుడంతటి వాడిని తన కాలికిలా చుట్టుకుని గజ్జలుగా మార్చుకుని గల్లు గల్లుమని కాలి అందెలు రవళిస్తూ ఉండగా పరమేశ్వరుడితో తాండవ నృత్యం చేసే పార్వతి గొప్పదట. ఆదిశేషుణ్ణి పార్వతీదేవి తన కాలికిలా చుట్టుకుంటుంది, ఒక పట్టా పెట్టుకున్నట్టుగా, మనం బంగారు పట్టాలో వెండి పట్టాలో పెట్టుకున్నట్టుగా. ఆవిడ అలా ఆదిశేషుణ్ణి చుట్టుకోకపోతే ఆదిశేషుడు ఎప్పుడో భూమిలో కలిసిపోయేవట్ట, నశించిపోయేవట్ట. పార్వతీదేవి తన కాలికి అప్పుడప్పుడు ఆయన్ని చుట్టుకోబట్టే ఆయనకి కొత్త శక్తి వస్తోంది. పార్వతికి మరో పేరేమిటి, ఆది శక్తి. ఆ శక్తి ఆవిడ తన కాలికి చుట్టుకుని ఆదిశేషుడికి ఇస్తోంది. ఆదిశేషుడికి అమ్మవారి శక్తి లేకపోతే భూమిని మొయ్యలేక తలకాయలు చితికిపోయి పాడైపోతాడు. విష్ణువుని కూడా మొయ్యలేడు పరుపు కింద ఉండి. కాబట్టి విష్ణువుని మోస్తున్నాడన్నా, 1000 పడగల మీద భూమిని మోస్తున్నాడన్నా ఆయనకి శక్తి కావాలి. ఇప్పుడు ఆ శక్తి ఎవరి వల్ల వస్తోంది, పార్వతి వల్ల. పార్వతి ఎలా ఇస్తోంది శక్తి, తన కాలికి చుట్టుకుని నృత్యం చేస్తున్నప్పుడల్లా ఈవిడలో ఉన్న చైతన్య శక్తి అతనిలోకి ప్రవహిస్తోంది. కాబట్టి శేషుడు గొప్పవాడు కాదు, భూమిని మోస్తున్న శేషుడి కంటే. ఆ శేషుణ్ణి తన కాలికి గజ్జెల కింద చుట్టుకుని గల్లు గల్లుమని నృత్యం చేస్తూ శబ్దంతో ఆనంద పరవశురాలైపోతున్న పార్వతి గొప్పది. మళ్ళీ పార్వతీ గొప్ప కాదట, సముద్రం కంటే భూమి గొప్పది, భూమి కంటే శేషుడు గొప్పవాడు, శేషుడి కంటే పార్వతి గొప్పది, పార్వతి కంటే ఎవరు గొప్పవారు. ఇంత పార్వతిని తన శరీరంలో అర్ధభాగంలో నిలబెట్టుకుని అర్ధనారీశ్వర ఖ్యాతి వహించి ఈ సృష్టి అంతా తిరుగుతున్న ఆ అర్ధనారీశ్వరుడు శివుడు గొప్పవాడు. శివుడు అంతటి వాడు పార్వతిని తన సగభాగంలో పెట్టుకోకపోతే ఈ పార్వతి శక్తి లోకాన్ని ఆవరించేస్తుంది. అప్పుడు ఈ శక్తిని మనం తట్టుకోలేము. అందుకని శివుడు ఆమెను అదుపులో పెట్టేట తన పక్కన పెట్టుకుని. కాబట్టి శివుడు పార్వతిని అర్ధనారీశ్వరుడుగా ధరించి ఉండకపోతే ఆమె శక్తిని మనం భరించలేం గనక పార్వతిని తన శరీరంలో సగభాగంలో నిలబెట్టుకున్న శివుడు గొప్పవాడు. చివరికి వచ్చరికి శివుడు గొప్పవాడు అంటే ఆయనే కాదు, పార్వతి కంటే శివుడు గొప్ప. కానీ శివుడి కంటే ఎవరు, శివుడు ఎక్కడున్నాడు, ఎక్కడా లేడు, భక్తుల హృదయంలో ఉన్నాడు. భక్తులు తమ గుండెని గుడిగా మార్చి గుండెలో బంధించారు శివుడిని. అంతటి శివుడిని ఇక్కడ ఖైదు చేశారట. శివుడి కంటే శివుడిని హృదయంలో పెట్టుకున్న శివభక్తుడు గొప్పవాడు. శివుని కన్నా శివభక్తుడే ఘనమగు. కాబట్టి ఇప్పుడు చెట్ట చివరికి వచ్చరికి ఎవరు గొప్పవాళ్ళు, శివభక్తులు. ఆ శివభక్తులు నెత్తి మీద పెట్టుకోవడం వల్ల కేతకీ పుష్పకం యొక్క విలువ పెరిగిపోయింది, మొగలి పువ్వు యొక్క రేటు పెరిగింది అన్నమాట, వెయిట్ పెరిగింది. చూసావా, భక్తులు తల మీద పెట్టుకుని నన్ను పూజించేలా వరమిస్తున్నాను, తద్వారా నీకు కీర్తి పెంచుతున్నాను మొగలి. ఇంకొకటి, నాకు అభిషేకాలు జరిగే చోట బయట పందిరేసేటప్పుడు ఆ పందిరి పైన నిన్ను పెట్టి కింద శివలింగం పెట్టి పూజ చేస్తే అక్కడ ఇంకా శక్తి పెరుగుతుంది, నేను ఆనందిస్తా. అందుకే చూడండి, ఈ శివరాత్రుల్లో బయట పందిరి వేసి లింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆ పందిరి మీద పెట్టేవారు మొగలి పువ్వుల్ని. పెడితే ఆ పందిరి కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే 1000 రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. నాకు గొడుగు రూపంలో పైన ఉంటావు పందిరి మీద, ఛత్ర రూపంలో అని చెప్పాడు. ఏమన్నాడు? 90 వితాన వ్యాజేన మమోపరి భవిష్యసి, నా పైన ఈ వంకతో ఒక గొడుగు రూపంలో పైన ఉంటావు సుమి, ఈ రకంగా నీకు మొత్తం మీద విలువ పెంచానన్నాడు. తన పూజకి పనికిరాదు కాని తన భక్తులు నెత్తి మీద పెట్టుకోవడం వల్ల వాళ్ళకి శక్తి వస్తుంది. ఆ పూజ నాకు ఇష్టం, అలాగే నా పందిరి మీద ఉండు, మొత్తం మీద నా నెత్తెక్కి తొక్కి నెట్టే నువ్వు అన్నాడు. పద్మాకర్ గారు నెత్తి మీద కూర్చోకూడదు, కానీ పద్మాకర్ గారి పైన స్లాబ్ మీద కూర్చుంటే ఈ నెత్తి మీద ఇంకా పైన కూర్చున్నట్టే. అది రహస్యం. నీకు విలువ ఇచ్చాను. ఇప్పుడు పాపం కామధేనువుకే స్త్రిగాడు. ఏమి కామధేనువు, నువ్వు కూడా అసత్యం ఆడావు, కాకపోతే నువ్వు ఒక మంచి తెలివితేటలతో కూడిన పని చేసావు. తలకాయతో శివుణ్ణి చూశాడండి బ్రహ్మ అని సాక్ష్యం చెప్పి తోకతో మాత్రం ఇలా ఊపావు లేదని. అమ్మో నువ్వు గొప్ప తెలివైందని నువ్వు తలకాయ అడ్డంగాను నిలువుగాను కూడా ఊపుతున్నావు. ఏది ఏమైనా తలకాయతో అసత్యమాడవు, వెనక భాగంతో బ్యాక్ పోర్షన్ తోటి ఏమో సత్యం చెప్పావు, ఫ్రంట్ పోర్షన్ తోటి మాత్రం అసత్యమాడావు. అందుకని నీ ముందు భాగం అపవిత్రం అయిపోగాక వెనక భాగం పవిత్రం అవుగాక, లేవగానే ఎవడైనా నీ ముందు భాగం చూస్తే వాడికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది, వెనక భాగం చూస్తే పుణ్యం వస్తుంది. దానం చేసేటప్పుడు వెనక భాగమే దానం చెయ్యాలి. అందుకని ఇక మీదట నీ ముందు భాగం తప్పుడు భాగం, వెనక భాగం పుణ్య భాగం అని వరం ఇచ్చాడు. అందుకే చూడండి, మీరు ఎప్పుడన్నా పూజ ఎప్పుడు ఎక్కడ చేస్తారు? మీరు వెనకే పృష్ఠభాగానికి అటు ఇటు పసుపులు పూసేసి కుంకాలు పెట్టేసి ఆ తోకను నెత్తి మీద పెట్టి కొట్టేసి దాని తోక బీకేస్తారు. ఆ వెనక నుంచి వచ్చే మూత్రాన్ని శిరస్సును తల్లుకుంటే పుణ్యం కదా అని ఆ మూత్రం పోసేదాకా నెత్తి మీద పుచ్చుని పోయి పోయి అని ప్రాణం తీయడానికి గల కారణం అదే. వెనక భాగం అంతా అంత విలువైంది. అది పేడ ఎప్పుడే వస్తుందని గంపొచ్చు కూర్చుంటుంది ఒక ఆవిడ. ఆ విధంగా మొత్తం మీద వెనక భాగానికి విలువ. ఆ తోక నుంచి వచ్చే కుచ్చుళ్ళ నుంచి వచ్చే మట్టి కూడా విలువైంది. దానం చేసేటప్పుడు కూడా ఈ అర్చక స్వామి వారికి గోదానం చేయాలనిపించింది అనుకోండి, మీరు ఫరంట పోర్షన్ ఇవ్వకూడదు. ఆ తోకట్టుగా ఆయన చేతిలో పెట్టి ఎదన్నమమా అని చేతిలో పెట్టేసేస్తే అప్పుడు గోదాన పుణ్యం వస్తుంది. తలకాయ కనుక తీసుకెళ్లి చేతిలో పెడితే పుణ్యం రాదు, పాపం వస్తుంది. ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి కూడా బ్రహ్మహత్య పాపం వస్తుంది. అందుకే లేవగానే ముందు చూసుకోవాలి తోక దగ్గరికి వెళ్ళామా ఇదనకి. కర్మగారి ఎన్ని చూసుకున్నా ఒక ఆవిడ రోజు ముందు తలకాయ కనబడుతుంది దానికి. ఆవిడ కర్మయోగం అది, మరి లేకపోతే ఒకటో. అందుకే లేవగానే ఈ బాధ అంతా పడ్డం ఎందుకు? హాయిగా చేతులు చూసుకున్న తర్వాత వెళ్ళి చూస్తే అప్పుడు ఏ గొడవ లేదు. మన చేతులు చాలా గొప్పవి కనుక. ఎన్నోసార్లు చెప్పా, కరాగ్రే వసతి లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. ఈ చేతి చివరి భాగంలో లక్ష్మీ, మధ్యలో సరస్వతి, చివరి భాగంలో గౌరీ ఉన్నది కనుక త్రిమాతృస్వరూపమైన ఈ రెండు చేతులు ఇలా పెట్టుకుని చూస్తే చాలు, ఇక మనకి సమస్త దేవతానుగ్రహం కలిగినట్టే. ఇప్పుడు ఆయన తిరిగి బ్రహ్మ విష్ణువుల్ని కూర్చోండి అని కూర్చోబెట్టుకున్నాడు కుడి ఎడమల వైపు. మేము కూర్చోమండి నిలబడతా ఉన్నారు. అబ్బెబ్బెబ్బే కూర్చోండి అని కూర్చోబెట్టాక వాళ్ళు కూడా శివుణ్ణి ఒక ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి పుష్పాలతో పూజించారు. హారాలు, నూపురాలు, నూపురాలు అంటే కాళ్ళ గజ్జలు అన్నమాట, కేయూరములు. ఈ భుజాల దగ్గర పెట్టుకునే వాటిని భుజకీర్తులు అంటారే, వాటిని సంస్కృతంలో కేయూరం, భుజకీర్తి కూడా సంస్కృత పదమే. వంకీలు అనే పదం తెలుగు పదం అన్నమాట. ఇదిగో ఇవి పెట్టారు, కిరీటం పెట్టారు, మణికుండలాలు ఇచ్చారు, యజ్ఞోపవేతం, అది కూడా నాగ యజ్ఞోపవేతం. మామూలు యజ్ఞోపవేతాలు తెగిపోతూ ఉంటాయి, నాగ యజ్ఞోపవేతం తెగదు. నాగేశ్వరుడు ఎక్కడ తెగుతాడు? ఆయన తెగడం. అసలు నాగ యజ్ఞోపవేతం వెసుగు తిరిగామంటే దొంగడు కూడా ఎత్తుకుపోడు హాయిగా. బంగారం యజ్ఞోపవేతమో వెండిదో అయితే దొంగ పీనుగులు ఎత్తుకుపోతారు. ఒక్కసారి ఈ నాగ యజ్ఞోపవేతం వేసుకుని తిరగమనండి, దీని ఎవడు ఎత్తికెడతాడు? హడీలు తచ్చిపోతాడు ఒకవేళ పొరపాటు. అసలు నన్ను అడిగితే ఈ రైల్లో, ఈ చెన్నై ఎక్స్ప్రెస్ లో దోపిడీలు అరికట్టాలంటే హాయిగా అందరూ యజ్ఞోపేతాలుగా పాములు వేసుకుని నడువుకు వడ్డాణాలుగా పాములు పెట్టుకు తిరగండి 4 రోజుల పాటు. మెళ్ళలో నెక్లెస్లుగా కూడా శివుడిలాగా పాములు ఎట్టుకు తిరిగితే మళ్ళీ జీవితంలో దొంగ పీరుకు ఒక్కడు రాడు. కాకపోతే మీరు బతుకు ఉండాలి ఆ పాము వల్ల. అది శివుడు కాబట్టి అవి ధరించి బతుకుతున్నాడు, అంతే తేడా. కాబట్టి ఆ నాగ యజ్ఞోపేతం వేశారు, ఉత్తరీయం వేశారు, పట్టు వస్త్రాలు పెట్టారు స్వామివారికి, పుష్పమాలలు వేశారు, ఉంగరాలు పెట్టారు, పువ్వులు వేశారు, తాంబూలం, కర్పూరం, గంధం, అదిగో మన అంబికా దర్బారు తగరు బొత్తులు వెలిగించారు, ధూపదీప నైవేద్యాలు ఇచ్చారు, తెల్లని గొడుగు పెట్టారు. ఎప్పుడు భగవంతుడికి శ్వేత ఛత్రం అంటే తెల్లగొడుగే పట్టాలి. వింజామరలు వీశారు, ధ్వజం నిలబెట్టారు, ఓ జెండా పెట్టాలన్నమాట. నందీశ్వరుడు బొమ్మ ఉన్నటువంటి జెండని రెపరెపలాడిస్తూ అక్కడ పెట్టాలి. ఆ తర్వాత దివ్య వస్తువులతో పూజించారు. ఈ ఇద్దరు పశుపతిని ఇన్నింటితో పూజించారట. చూడండి మళ్ళీ ఆ శ్లోకాలు చదువుతాను, ఎంత గొప్ప శ్లోకాలు. పౌరుషం ప్రాకృతం వస్తు జ్ఞేయం దీర్ఘాల్పకాలికం హార నూపుర కేయూర కిరీట మణికుండలై యజ్ఞసూత్రోత్తరీయ స్రక్షౌమ మాల్యాంగులీయకై పుష్పతాంబూల కర్పూర చందన అగురు లేపనై ధూపదీపసిత ఛత్రవ్యజన ధ్వజ చామరై అన్యై దివ్యోపకారైశ్చ వాంగ్మనోతీత వైభవై. ఇవన్నిటితో వాళ్ళు పూజ చేశారు, పశుపతికి అన్నీ సమర్పించారు. ఇప్పుడు శివుడు సంతోషపడ్డాడు. సంతోషపడి వస్తువులన్నీ తీసి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరికీ బ్రాహ్మణోత్తములు పిలిచాడు. ఋషుల్ని కుండలాలు తీసుకెళ్ళి ఒక ఆయనకి ఇచ్చాడు. కిరీటం ఆ టైంకి నేను లేనుగాని ఉండుంటే నాకు ఇచ్చేవాడు. సరే అక్కడ ఉన్నవాడు కూడా కిరీటం పట్టుకుపోయాడు. ఒక్కొక్కడు వాళ్ళ వాళ్ళ అదృష్టం. శివుడి దగ్గర చిన్న వస్తువా పెద్ద వస్తువా అనుకోకండి, కిరీటం బోల్డ్ బంగారం ఉంటుంది, కుండలాలు అంటే చిన్నగా ఉంటాయని ఏడవకూడదు. ఆయన చేత్తోటి పువ్వు ఇచ్చిన అదృష్టమే. అన్ని వస్తువులు అందరికీ చెప్పాడు. సభ్యానాం ప్రదదౌ, సభ్యులకు ఇచ్చాడు. ఈ సభ్యులంటే యజ్ఞం చెయ్యడానికి పనికి వచ్చే మహర్షులు మాత్రమే నిజమైన సభ్యులు. పూర్వం సదస్యం అని అనేవారు. సదస్య అన్నాడు చూడాలి అని ఒక పద్యం కూడా ఉండేది. సదస్య సంభావన నాడు చూడవలే పాపనసాముల వేడుకల్ అని పూర్వం ఒక పద్యం ఉండేది అనమాట. ఆఖరణ పెళ్లిళ్ళు అయ్యాక సదస్య సంభావన ఇచ్చేవారు. ఆ సంభావన అన్నవాడు కొడుకు చచ్చిపోయేవారు ఈ పురోహితులంతా. నేనంటే నేను ఇప్పుడు కాస్త కొట్టుకోవడాలు తగ్గే కానీ పూర్వం వాడికి పావలా నాకు పావలా అని నాలుగు వేదాలు చదివాను, నాకేమో నాలుగు పావలాలు వాడికి పావల. మా చిన్నప్పుడు 10 పైసలు 5 పైసలు కూడా విలువగా ఉండేవి. ఇప్పుడు పావలాయా, ఇంకా దొంగ పీనుకులు కొంతమంది 10 రూపాయలు పట్టుకొచ్చి వేస్తున్నారు గుళ్ళల్లోనూ అక్కడ. వాడు ఎవడన్నా ఎప్పుడు 10 రూపాయలు ఇచ్చిన వాడు కనబడాలి ఒకసారి చెబుతాను. కిక్కురు అనకుండా టీ అంటే టీ అని ఏమనకుండా మంగళాశీర్వచనం ఇచ్చి పంపించేస్తాను. అది ఎంతకంటే ఏం చెబుతాం, వాళ్ళు నేనేమంటాను. కానీ 10 రూపాయలు వేయటం ఏంటండి మరీ తప్పు, కాకపోతే అసలు రూపాయికే విలువ లేదు. వేస్తే ఓ 2 5 వెయ్యాలి, ఇంకా ఎక్కువ వేస్తే మంచిది. అలాగే 100 పదార్లు వేయడం మంచిది, సంతోషం. అదో పావలాలు 10 రూపాయలు రూపాయలు పట్టుకొచ్చి వేసేయటం. ఈ రూపాయి ఇంట్లో పిల్లలకి ఇస్తే ఐస్ క్రీమ్ కొనుక్కోమని చీ అంటున్నారట పిల్లల్ని. నేను చూస్తాను పిల్లలు స్కూల్కి పంపేటప్పుడు ఎవడన్నా రూపాయి ఇస్తే పిల్లలు ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు, రూపాయా బుద్ధి ఉందా లేదా అని వాళ్ళ అమ్మని ఎత్తిమీద వేసుకొట్టింది ఒక పిల్ల. పిల్లలకి రూపాయి ఇస్తే వాళ్ళు కొడుతున్నారు పాపం. ఈ అర్చకులు అమాయకులు కనుక మీరు ఇచ్చిన రూపాయలు ఏం అనలేక కిక్కురు అనలేక వాళ్ళకి నోరు వాయి లేదు కనుక పుచ్చుకుంటున్నారు. కానీ న్యాయం ధర్మం కాబట్టి మీరంతా ఉత్తములు కనుక ఇక మీద మినిమం 2 రూపీస్ వీలుంటే 5 10 100 వేసేలా చూడండి. కనీసం 1-2 రూపాయలు వేయండి, లేకపోతే మాట్లాడుకూరుకోండి ఎందుకు వచ్చింది. ఈ 2 రూపాయలు కలిపి 2వ రోజు వేయండి, 1 రోజు రూపాయి వేయడం కంటే. మీరు మంచివాళ్ళు మీకు చెప్పాను, ఎందుకంటే మరీ దరిద్రపు వస్తువులు దానం చేయకూడదని శాస్త్రం, విలువ తక్కువగా ఉంది కనుక. ఇప్పుడు మళ్ళీ పావలాకి కేజీ మిఠాయి వచ్చే రోజులు వచ్చాయనుకోండి, అప్పుడు పావలా ఏంటి 10 పైసలు వేసినా పుచ్చుకోవచ్చు. అందువల్ల విలువ కట్టి అందరికీ ఇస్తున్నాడు ఆయన, సదస్యులందరికీ కూడా. ఆపై కుమారులారా, బ్రహ్మ విష్ణులారా, మీరు ఈనాడు చేసిన పూజకి సంతోషించా. ఈరోజు చాలా గొప్పది, ఈ దినాన్ని శివరాత్రి అంటారు. అది ఇప్పుడు చెప్పింది ఆయన. నేను శివలింగ రూపం ధరించిన ఈ రోజు ఉన్నదో దినమే తత్తత పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రి ఖ్యాత తిథిరేష మమ ప్రియా. ఈ దినం శివరాత్రి, మీ ఇద్దరు కొట్టుకు తెచ్చిపోతూ ఉంటే మీకోసమని నేను ఈ శివలింగ రూపం ధరించాను. ఆ శివలింగ రూపం ఏ రోజు ధరించానో ఆ రోజు శివరాత్రి అని జగత్ప్రసిద్ధి పొందుతుంది. ఈ శివరాత్రి పర్వదినం నేను లింగరూపం ధరించిన ఈ తిథి ప్రతి సంవత్సరం కూడా ప్రజల చేత పూజింపడానికి అర్హమైన తిథి. ఈనాడు నా మూర్తిని కాని నా లింగాన్ని కాని పూజించే వ్యక్తి సృష్టి స్థితి లయాలు చెయ్యగలిగే త్రిమూర్తులతో సమానుడైన సమర్థత పొందుతాడు. శివరాత్రి నాడు శివరాత్రవు అహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథాన్యాయం యథాబలం అవంచక. శక్తి వంచన లేకుండా శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి ఇంద్రియాలు అదుపులో పెట్టి నన్ను అభిషేకించి రాత్రి జాగరణ చేస్తే వాడికి ఏటికేడాది అనుకున్న పనులు లభిస్తాయి, నెరవేరతాయి, అనుకున్న కోరికలు తీరతాయి. శివరాత్రి నాడు ఒక్కరోజు నన్ను అర్చిస్తే ఒక సంవత్సర కాలం విడిచిపెట్టకుండా నన్ను పూజించిన ఫలితం వస్తున్నాను అడేక. ఒక్క శివరాత్రి నాడు పూజిస్తేట సంవత్సర కాలం పూజ చేసిన ఫలితం వస్తుంది. చంద్రుడు వస్తే సముద్రం ఉప్పొంగుతుంది, శివరాత్రి వస్తే నా శక్తి కూడా విజృంభిస్తుంది. అందుకే ఆనాడు చేసే పూజల వల్ల మీకు సమస్త మంగళాలు కలుగుతాయి. ఆర్ద్రా నక్షత్రంలో మాఘశుద్ధ మాఘ కృష్ణపక్షంలో నేను స్తంభాకారంగా వచ్చాను, అందువల్ల నాకు శివరాత్రి చాలా ప్రీతిపాత్రమైంది. ఆ రోజు ఆర్ద్ర నక్షత్రం కూడా కలిసి రావచ్చు రాకపోతే, మాఘమాసంలో మనకి శివరాత్రి వస్తుందనే విషయం తెలుసున్నది. మాఘమాసంలో శివరాత్రి నాడు అదృష్టం కలిసి వచ్చి ఆర్ద్ర నక్షత్రం కూడా వచ్చిందో ఇక అది తిరుగులేనిది. ఆ రోజు సోమవారం కలిసి వచ్చిందో ఈ ఓ నాయనో ఇది అది పరమ పవిత్ర తిథి అది. ఎవడైతే ఈ మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రి నాడు నన్ను లింగరూపంలో దర్శిస్తాడో వాడు నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ప్రీతిపాత్రుడు. చెప్తున్నాడు ఇక్కడ, మద్భేరమపివా లింగం స గుహాత్ అపి మే ప్రియ. గుహాత్ అపి అంటే కుమారస్వామి కంటే, గుహుడు అని పేరు కుమారస్వామికి, గుహుని కంటే శివరాత్రి నాడు శివలింగమును కాని శివుడి విగ్రహాన్ని కాని దర్శించి పూజించిన వాడు ఎక్కువ ప్రీతిపాత్రుడు. తన కొడుకు కంటే ఈ లోకంలో ఎవడు ఎవడిని ఎక్కువ ప్రేమించడు, కానీ శివరాత్రి నాడు నన్ను పూజించిన వాడు కుమారస్వామి కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రుడు అవుతాడు. అలం దర్శన మాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే అభ్యర్చనంచేదధికం ఫలం వాచామగోచరం. ఈ శివరాత్రి మహాపర్వదినం నాడు నన్ను దర్శనం చేసినంత మాత్రం చేతనే భూదాన ఫలితం వస్తుంది. ఆనాడు అర్చన చేస్తే ఇంకా ఫలితం మహాధికమవుతుంది. ఆ రోజు ఉపవాసం, జాగరణ, అర్చన, దర్శనం, దానం ఒకదాన్ని మించి ఒకటి ఫలితమిస్తాయి. ఈ యుద్ధ స్థలంలో నేను లింగరూపం ధరించాను, అందుకని ఈ స్థానాన్ని లింగావిర్భావ స్థానము అంటారు. అదే ఇప్పుడు అరుణాచలం, తమిళనాడులో అరుణాచలము అంటారు దానిని. అక్కడ మనం ఇప్పటికి కూడా లింగావిర్భావ స్థానాన్ని చూడవచ్చును. ఆద్యంతం లేని ఈ స్తంభం ఇక్కడ నుంచి పాతాళం నుంచి ఆకాశం వరకు వెళ్ళింది. ఈ లింగానికి ఆదినేది అంతం లేదు, అలా కిందకు ఉంటూనే ఉంటుంది, పైకి ఉంటూనే ఉంటుంది. నా అనుగ్రహం ఉంటే తప్ప ఆద్యంతాలు చూడలేరు. అందుకే ఒక శ్లోకం ఉంది మహాన్యాసంలో, ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాపృతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం విప్రహ అభిషించేత్ శివం. ఇది ఏనాటిదో వేదం చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలోనే చెప్పారు, ఆ పాతాళ ఆ అనే అక్షరమునకు సంస్కృతంలో సమంతాత్ అంటే ఫ్రమ్ టు అని, ఆ పాతాళ పాతాళము నుండి నభస్థలాంత ఆకాశం పై చివరి వరకు, పాతాళము నుండి ఆకాశం పై వరకు కింద నుంచి పైదాకా మొత్తం బ్రహ్మాండం ఆవిస్ఫురత్, స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్నది, విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తోంది, ఆవిస్ఫురత్ అంటే ఇక అగ్ని జ్వాలలకు అంతం లేదు, అద్భుత ప్రకాశం అది. ఎక్కడి పాతాళం, ఎక్కడి ఆకాశం, మొత్తం బ్రహ్మాండం అంతటా సర్వాంతర్యామి అయి వ్యాపించి ఉన్న మహాలింగం ధగధగధగ వెలిగిపోతున్నదట. మొత్తం భువనములన్నీ వ్యాపించి మరీ ప్రకాశిస్తోంది. శివలింగం ప్రకాశిస్తోంది. ఎలా ప్రకాశిస్తోంది? పైన కింద మొత్తం లోకం అంతటా నిండి ఉండి ప్రకాశిస్తున్నది. ఆ పాతాళ నభస్థల అంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అన్నాడు.
అది ఏ లింగం ఇంతకీ అంటే మట్టి లింగమా, పార్థివలింగం కాదు, పాదరసలింగమా, అదీ కాదు, మరేమిటి, జ్యోతిస్ఫాటిక లింగ, అది జ్యోతిర్లింగం, స్ఫటిక కాంతులతో వెలిగిపోతున్న మహాజ్యోతిర్లింగం అది. అదిగో దానిని విప్రహ అభిషించేత్ శివం, మంగళస్వరూపమైన ఆ లింగమును విప్రహ విప్రుడు అభిషించేత్ అభిషేకం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా అటువంటి లింగాన్ని పూజించాలి. ఆ లింగాలు అన్ని చోట్ల ఉండవు కదండి, అంటే అంటే ఉండక్కర్లా, ఆ ఉన్న లింగాన్ని ఆ లింగంగా భావించి అభిషేకం చేయడమే భావనే, యద్భావం తద్భవతి. అది ఇప్పుడు అరుణాచలంలో ఆ అద్భుత స్థానం, అందుకే అది అగ్నిలింగము అని కూడా పిలువబడుతుంది అక్కడ. అది ముక్తికి సాధనం అని చెబుతున్నాడు. ఇంకా ఆ లింగ విశేషాలతో రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. అంతవరకు
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.